యోగము అంటే మొట్టమొదట మనం దేహంతో అతీతంగా అవ్వాలి, అంటే మన సంకల్పాలన్నీ శాంతంగా చేసుకోవాలి. ఎప్పుడైతే మన మనసులో అనేక సంకల్పాలు పోయి ఒక సంకల్పమే ఉంటుందో అప్పుడు మొత్తం ఎనర్జీ నాలుగు వైపులా వ్యాపిస్తుంది. బాబా యొక్క స్మృతిలో పరంధామంలో ఒకే సంకల్పంలో స్థితి అయి ఉండటానికి బిందు రూపయోగం, బీజ రూపయోగం ఇలా రకరకాల పేర్లు కూడా ఉన్నాయి. పరంధామంలో బాబాతో ఉన్నప్పుడు ఎక్కువ సంకల్పాలు ఉండవు. సో అప్పుడు ఆ సంపూర్ణ శక్తి అనేది ఆత్మలో ఇమిడి ఉంటుంది. అందుకే మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించాలి. అంటే పూర్తిగా శరీరం లేనట్టు, నేను వేరు, ఆత్మ శరీరం వేరు. మీరు చదివి ఉంటారు పతాంజలిలో 8 రకాలుగా యోగం నేర్పించారు, దాన్ని అష్టాంగ యోగం అంటారు. అందులో రాజయోగం గురించి కూడా చెప్పారు. అందులో మొట్టమొదట మనసుని పూర్తిగా శాంతం చేయడం గురించి చెప్పారు. కానీ అందులో నేను ఆత్మని అని మాత్రం లేదు. లాస్ట్ లో ఏముంది అంటే ఏదో ఒక దాని మీద ధ్యానం పెట్టి ఉండటం. అందులో కూడా పరమాత్మ యొక్క ప్రస్తావన ఎక్కడా రాలేదు. అందుకే చాలా మంది యోగాభ్యాసం చేయలేకపోయారు, సన్యాసులు కూడా. ఎందుకంటే ఆత్మ పరమాత్మ జ్ఞానం లేదు కాబట్టి ఆ యోగం చాలా కఠినంగా ఉంది. దాన్ని బేస్ గా చేసుకుని విపాసన, ట్రాన్స్జెండర్ యోగ రకరకాల యోగాలు భారతదేశంలో నేర్పిస్తూ ఉన్నారు. బాబా మొట్టమొదటే మనం ఆత్మ అని చెప్పారు. ఎప్పుడైతే ఆ స్థితిలో మన మనసుని స్థిరం చేస్తామో అప్పుడు మనసు పూర్తిగా శాంతం అయిపోతుంది. బుద్ధి మన మూడో నేత్రము. ఎప్పుడైతే బుద్ధి స్థిరంగా అయిపోతుందో మనసు ఆటోమేటిక్ గా స్థిరం అయిపోతుంది. రెండో విషయం ఏంటంటే మనసులో ఎంత శ్రేష్ట ఆలోచనలు ఉంటాయో అంత త్వరగా మనసు శాంతంగా అయిపోతుంది. ఒకవేళ మనసులో శ్రేష్ట ఆలోచనలు లేకపోతే బలవంతంగా శాంతం చేయాల్సి వస్తుంది మనసుని. మరి బలవంతంగా చేస్తే సుఖం అనేది ఆత్మకి ఉండదు. మీరు వినే ఉంటారు కొన్ని చోట్ల ఒక బిందు మీద, ఒక వస్తు మీద, దేని ఒక పైన కాన్సన్ట్రేషన్ పెడతారు, కానీ ఏకాగ్రత అనేది అయితే కుదరదు, చాలా బలవంతంగా చేయాల్సి వస్తుంది. అందుకే బాబా మనకి చాలా శ్రేష్ట యోగం నేర్పించారు, మరి మంచి చింతన కూడా నేర్పించారు. ఆ చింతనే మనకి శాంతంగా చేస్తుంది. శ్రేష్ట చింతన ఏంటని ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. శ్రేష్ట చింతన అంటే స్వమానం యొక్క చింతన. నేను ఆత్మని ఈ జ్ఞానంతో పాటు నేను ఎటువంటి ఆత్మని ఈ జ్ఞానం కూడా ఇచ్చారు, దీన్నే అంటారు స్వమానం. మన శక్తుల యొక్క స్మృతి ఇచ్చారు బాబా, గుణాలని గుర్తు చేయించారు బాబా, మనం ఎంత గొప్ప వాళ్ళమో అది కూడా తెలియచేస్తారు. మనసు కోసం చాలా సుందరమైన సంకల్పం నేను మీకు చెప్తాను. సాకారంలో మరి బాబా చెప్తూ ఉండేవాళ్ళు, ఆ సంకల్పంతో నేను చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఇది నోట్ చేసుకోండి. ఆ సంకల్పం ఏంటో చెప్తున్నారు. బాబా అన్నారు, పిల్లలైన మీరు 2 యుగాలు దేవతలతో పాటు ఉన్నారు, 2 యుగాలు మనుషులతో ఉన్నారు, ఇప్పుడు కొంత సమయం భగవంతుడితో ఉండండి. మరి 2వ రోజు మీరు 2 యుగాల వరకు దేవతల ఒళ్ళో ఆడుకున్నారు, 2 యుగాలు మనుషుల ఒళ్ళో ఆడుకున్నారు, మరి ఇప్పుడు కొంత సమయం కోసం ఈశ్వరీయ ఒడిలో ఆడుకోండి. నేను కూడా చాలా సార్లు ఆనందంలో ఉండేవాడిని. ఈ సమయం పరమాత్మతో ఆనందం పొందే యుగము, ఆయనతో పాటు ఉండే యుగము. యోగం అంటే ఇంతే, ఆత్మగా ఉండి మరి బాబాతో ఉండాలి. కాకపోతే దీని అభ్యాసం మనం భిన్న భిన్న రూపాల్లో చేస్తూ ఉంటాం. బాబా తన భిన్న భిన్న సందేశాల్లో యోగం యొక్క భిన్న భిన్న అభ్యాసాలు చెప్పారు. యోగాన్ని మనోరంజనంగా అనుభవం చేయాలి, అందుకని టైట్ గా ఇంకా మాట్లాడకూడదు యోగం చేస్తే. అలా కాకుండా కర్మలో ఉంటూ కూడా యోగాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి, దాని గురించి ఇప్పుడు మనం కొన్ని చెప్పుకుందాం. కానీ ఒక విషయం మనం ఇప్పుడు ఆలోచన చేద్దాము, ఎవరు సఫల యోగిగా కాగలరు? యోగం అందరూ చేస్తారు. కొంతమందికి 1 రోజులు మంచిగా అనిపిస్తుంది, 15 రోజులు మంచిగా అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ డీలా అయిపోతూ ఉంటుంది. మొదటిది, ఎవరైతే సరళ స్వభావాలు ఉంటారు, ఎవరి నేచర్ అయితే సహజంగా అంటే సరళంగా ఉంటుందో వాళ్ళే యోగి అవుతారు, సఫల యోగి అవుతారు. మనం సరళ స్వభావాలుగా కావాలి అంటే మనం మంచిగా యోగం చేస్తాము, పవర్ఫుల్ యోగం, దాంతో పాటు మన నేచర్ సరళంగా మృదువుగా మధురంగా తయారు చేసుకుందాం. సరళత అంటే ప్రతి విషయాన్ని ఈజీగా తీసుకోవడం, తేలిగ్గా తీసుకోవడం, సహజ భావంతో ప్రతి విషయాన్ని చూడటం. మీరందరూ కార్యం అంటే పనులు ఉద్యోగాలు చేస్తుంటారు కదా, కొంతమందికి అనిపిస్తుంది మరి అంత ఈజీ నేచర్ గా ఉంటే వాళ్ళు మన మీదకి వచ్చేస్తారు. కలియుగ అంతంలో ఇది కూడా అవుతుంది, మంచిగా స్వీట్ గా ఉన్న వాళ్ళని మనుషులు తినేయడానికి వస్తారు. ఇందులో మీరు కొబ్బరికాయ లాగా అవ్వాలి. కొబ్బరికాయ నడుస్తే కదా కొబ్బరికాయ స్వభావం గురించి. అందులో ఎలా ఉంటుంది, బయటికి గట్టిగా ఉంటుంది కొబ్బరికాయ, లోపలేమో సాఫ్ట్ గా నీళ్లు కూడా ఉంటాయి. మనుషులు వాళ్ళు ఇట్లాగ మనం సాఫ్ట్ ఉంటే అలా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారనుకుంటే, మీరు పైనుంచి కొబ్బరికాయ లాగా కొంచెం స్ట్రిక్ట్ గా కనిపించండి కానీ లోపల మాత్రం మీ స్వభావం సాఫ్ట్ ఉండాలి. ఎందుకంటే మీరు చూస్తూ ఉంటారు కర్మ ఫీల్డ్ లో బయట, కానీ ఎవరైతే ఎప్పుడు టైట్ గా ఉంటారో వాళ్ళ లోపల నుంచి వాళ్ళకి టెన్షన్ ఉంటుంది, వాళ్ళ సంకల్ప శక్తి చాలా వేస్ట్ పోతుంది, నష్టపోతుంది. మరి వాళ్ళు అనుకుంటూ ఉంటారు నేను ఎలా కోరుకుంటే మనుషులు వాళ్ళు అలాగే చేయాలి అని. సరళత అర్థం ఏంటంటే సమయం అనుసారంగా మనం ఫ్లెక్సిబుల్ గా ఉండటము, టైట్ గా ఉండకుండా ఉండడం, మోల్డ్ అవ్వటము. ఏదైనా మొక్క యొక్క అంటే వృక్షం యొక్క కొమ్మలు ఫ్లెక్సిబుల్ గా ఉంటే మరి హవా గాలి వచ్చినప్పుడు అవి ఇలాగా ఊగుతూ ఉంటాయి. మరి ఏదైనా మొక్కవి అంటే స్ట్రాంగ్ గా కొమ్మలు టైట్ గా ఉంటే పెద్ద గాలి రాగానే అవి విరిగిపోతాయి. సో కాబట్టి ఎవరైతే ఫ్లెక్సిబుల్ గా ఉంటారో వాళ్ళు ఎప్పుడు సంతోషంలో చక్కగా ఊగుతూ ఉంటారు. టైట్ గా ఉన్న వాళ్ళు ఏమవుతారు, యోగిగా అవడానికి మనం ఒక విషయం పైన చాలా అటెన్షన్ పెట్టుకుంటాము, ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువగా ఉండాలి. మనుషులు ఎక్స్పెక్టేషన్స్ ని తక్కువగా చేసుకోవటంలో తక్కువగా ఉన్నారు, అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే గీతలో కూడా అలాగే ఉంది, భగవంతుడు జ్ఞానం నేర్పిస్తున్నప్పుడు నిష్కామ్గా అయిపోండి అని. అయితే అర్జునుడి ప్రశ్న కూడా నిష్కామ అయిపోతే ఇంకా పని చేయడం ఎందుకు, మరి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఉంటేనే కదా, కామన ఉంటేనే కదా ఏదైనా చేస్తాము అని అన్నారు. రెండు విషయాలు, ఒకటి లక్ష్యం, రెండోది ఎక్స్పెక్టేషన్. మన లక్ష్యం చాలా ఉన్నతంగా ఉండాలి, కానీ మనం ఎక్స్పెక్టేషన్ విషయంకి వస్తే మన చుట్టూ ఉన్న మనుషులతో ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. టార్గెట్ అయితే ఉండాలి, కానీ ఎక్స్పెక్టేషన్ అంటే ఏంటంటే వాళ్ళు హృదయపూర్వకంగా కోఆపరేట్ చేయాలి, హృదయపూర్వకంగా పనిచేయాలి, అలా ఉండాలి. కానీ కొంతమంది ఉంటారు నిర్లక్ష్యంగా ఉంటారు, వాళ్ళకి అధికారం ఎక్కువ కావాలి, పని మాత్రం తక్కువ చేస్తారు. కాబట్టి ఏ సంఘటనలో అయినా, లౌకిక సంఘటన అలౌకిక సంఘటనలో అయినా ఒక చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. అయితే మీ దగ్గర పనిచేసే వాళ్ళు 10 మంది ఉంటే అందులో 3కి ఏమీ చెప్పాల్సిన అవసరమే ఉండదు, వాళ్ళు అన్ని కూడా చేయగలుగుతారు. కొంతమంది అందులోనే లాస్ట్ లో 2 ముగ్గురు ఇలా ఉంటారు, వాళ్ళకి అసలు మనం ఏది నేర్పించలేము. మధ్యలో వాళ్ళు ఎలా ఉంటారు అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ముందుకు వెళ్లాలని అనుకుంటారు, అంటే కోరుకుంటారు, వాళ్ళకి మనం నేర్పించాల్సి ఉంటుంది. అయితే 10 మందిలో 3కి మీరు ఏం నేర్పించక్కర్లేదు, వాళ్ళు మిమ్మల్ని నిశ్చింతగా చేసేస్తారు, రెస్పాన్సిబుల్ గా ఉంటారు. లాస్ట్ వాళ్ళ కోసం మీరేమి బుర్ర పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. మధ్యలో వాళ్ళకి నేర్పించాల్సి ఉంటుంది, వాళ్ళ వెనుక శ్రమ పడాల్సి. మరి ఇదొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైతే మనం పెద్ద కార్యాలు చేయాల్సి ఉంటుందో అక్కడ 5% వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, దాన్ని మనం మైండ్ చేసుకోకూడదు. ఎవరైతే లౌకికాన్ని అలౌకికంలోకి మారుస్తారో వాళ్లే యోగిగా కాగలుగుతారు. ఇక్కడ అన్నయ్యలు అక్కయ్యలు ఇద్దరు కూర్చున్నారు. ఇప్పుడు మీ పరివారాలు ఉంటారు, ఆ పరివారంలో మీ పిల్లల్ని వాళ్ళని చూసి ఎప్పటి వరకు మీరు నా పిల్లలు అని అనుకుంటారో అప్పటి వరకు మీ బుద్ధి వాళ్ల చుట్టూ భ్రమిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు ఆత్మలు, శివబాబా పిల్లలు అనుకుంటారో అప్పుడు మీ యోగం చాలా బాగా కుదురుతుంది. కొంచెం మనం యాటిట్యూడ్ ని చేంజ్ చేద్దాం, దీన్ని వృత్తి లేదా భావం అంటారు. మీరు ఏ కర్మ చేసినా కానీ నా కోసం చేస్తున్నాను కాదు, నా యొక్క ప్రతి కర్మ బాబా కోసము, బాబా కోసమే అని అనుకుంటే అందుకే అంటారు నా ప్రతి కర్మ బాబా మీకోసమే అని చెప్పి. మాతలు రోజు వంట చేస్తూ ఉంటారు, ఉదయాన్న లేవగానే గబగబా పిల్లల కోసం, మా పిల్లల కోసం వంట చేయాలనుకుని ఆలోచన మీరు మార్చేసి బాబా కోసం చేస్తున్నాను ఒక్కసారి అనుకుని చేయండి. ఆ వైబ్రేషన్స్ తో అది తిన్న మీ పిల్లలు ఎంత చక్కగా అవుతారో మీకు తెలుస్తుంది. ఇష్టమైన మాతలు అలా చేయటం, భోజనం చేసేటప్పుడు తయారు చేసేటప్పుడు ఏమని అభ్యాసం చేయాలి చెప్పారు కదా ముందు శాంతి సరళ్ళకు. భోజనం తయారు చేసేటప్పుడు నేను పరమ పవిత్ర ఆత్మని అని కనీసం 100 సార్లు చేసినట్లయితే దాంతో మనస్సు పవిత్రంగా అవుతుంది, వైబ్రేషన్స్ పవిత్రంగా అవుతాయి, తినేవాళ్ళు కూడా చాలా పవిత్రంగా వాళ్ళ మనసు ఉంటుంది. ఎవరైతే తమని ఎక్కడ కూడా అలచడలోకి తీసుకురారో వాళ్లే యోగిగా కాగలుగుతారు. ప్రతి విషయంలో మనుషులు అలజడిలో వచ్చేస్తూ ఉంటారు. జ్ఞానయుక్తులుగా అయి మరి జ్ఞానం యొక్క చింతనతో ఏ పరిస్థితి వచ్చినా కానీ ఎంత వీలైతే అంత త్వరగా సమాప్తం చేయడం నేర్చుకోండి. మరి ఎంతెంత మన మనసుని వేస్ట్ సంకల్పాల్లో పెట్టకుండా ఉంటామో అంత మన జీవితంలో సఫలత అనేది లభిస్తుంది. ఎంత మనం మనసు యొక్క శక్తుల్ని పెంచుకుంటామో అంత సమస్యల్ని సమాప్తం చేసే శక్తి లభిస్తుంది. ప్రపంచంలో సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి, పెరుగుతూనే ఉంటాయి. పెరుగుతాయా తగ్గుతాయా? సమస్యల్ని ఒక ఛాలెంజ్ గా, సవాల్ గా తీసుకోండి. మరి వీటిని నేను శక్తిశాలిగా అయి దాటాల్సిందే అనుకోండి. ఎవరి దగ్గర అయితే పవిత్రత యొక్క శక్తి చాలా ఉంటుందో వాళ్లే యోగి కాగలుగుతారు. ఎవరి మనసు, బుద్ధి, దేహము, దేహదారుల వెనుక భ్రమిస్తూ ఉంటుందో వాళ్ళు యోగి కాలేరు. ఇప్పుడు మనం కొన్ని క్షణాల కోసం అశరీరిగా అయి చాలా పవర్ఫుల్ యోగాభ్యాసం చేద్దాం. పరంధామంలో స్వయాన్ని మస్తకంలో మెరుస్తున్న ఆత్మగా రూపకల్పన చేసుకోండి. చూడండి, ఈ ప్రకృతి నా సింహాసనం. మరి నేను రాజా మెరుస్తున్న ఆత్మని ఈ సింహాసనంపై విరాజమానమై ఉన్నాను. నేను పరమ పవిత్రుణ్ణి అన్న ఒకే సంకల్పంలో స్థిరంగా ఉంది. నేను పవిత్రత యొక్క సూర్యుణ్ణి. ఇప్పుడు బుద్ధిని పరంధామంలో జ్ఞాన సూర్యుని కింద కూర్చున్నాము. ఆయన యొక్క సంపూర్ణ కిరణాలన్నీ కూడా నాలో ఇమిడుతున్నాయి. ఎవరైతే స్వమానధారిగా ఉంటారో వాళ్లే యోగి కాగలుగుతారు. స్వమానం పైన ప్రతి ఒక్కరూ చాలా కార్యం చేయాలి. బాబా అంటారు, మీ యొక్క ఆరంభం కూడా నేను ఎవరిని అన్న దాంతో ప్రారంభం అవుతుంది, మరి అంతం కూడా నేను ఎవరిని అన్న దాంతో అంతమవుతుంది. మొదలవుతుంది నేను ఎవరిని అంటే ఆత్మని, మరి ఎండ్ అవుతుంది నేను ఎవరిని అంటే హీరో పాత్రధారిని, మెరుస్తున్న నక్షత్రాన్ని, లేకపోతే బాప్ సమానం అని. ఈ యొక్క అవేర్నెస్ అనేది మనకి ఎండ్ సమయానికి, అంత సమయానికి వచ్చేస్తుంది. స్వమానం చాలా పెద్ద సబ్జెక్ట్. బాబా అంటారు, ఏ దృష్టితో నేను మిమ్మల్ని చూస్తున్నానో అదే దృష్టితో మీరు మిమ్మల్ని చూసుకోండి. బాబా పరంధామం నుంచి, మరి లేదంటే మనల్ని చూస్తారు, వీళ్ళు నా పిల్లలు చాలా మహాన్ ఆత్మలు అని. కానీ మనల్ని మనం ఏమనుకుంటాం, లేదు నేను సాధారణ ఆత్మని, నేను పేదవాడిని, లేకపోతే నేను ఫలానా అని మనల్ని మనం తక్కువ చేసుకుంటూ చూస్తాము. కానీ బాబా మనల్ని ఏ దృష్టితో చూశారో అదే దృష్టితో మనల్ని మనం చూసుకోవాలి. బాబా మనల్ని పైనుంచి చూస్తారు ఏమని, ఎవరికైతే మందిరాల్లో పూజ జరుగుతుందో ఆ పిల్లలే వీళ్ళు అని చూస్తారా లేదా బాబా మనల్ని అలా? లేకపోతే వీళ్ళు మందిరాల్లో, మరి వీళ్ళు విఘ్న వినాశకులుగా ఉన్నారు, వీళ్ళ మందిరాలకు వెళ్ళి అందరు వాళ్ళ విఘ్నాల్ని పోగొట్టుకుంటున్నారు, మరి వీళ్ళు చూస్తే పరేషాన్ ఉన్నారు, విఘ్నాల్లో ఇదవుతున్నారని అలా చూస్తారా? వీళ్ళు స్వయం అష్టభుజధారి దేవీలు, వీళ్ళ దర్శనం చేసుకునే మనుషులు వాళ్ళ పనులు పూర్తి చేసుకుంటారు, మరి మనం ఎలా అనుకుంటాం మనకోసం? కాబట్టి మనం స్వమానంలో స్థితి అవ్వాలి. ఏదైతే బాబా చెప్తారో మన కోసం దాన్ని మనం స్వీకరించాలి. అయితే బాబా అంటారు మీరు మహాన్ ఆత్మలు అన్నప్పుడు మన బుద్ధి దాన్ని రిజెక్ట్ చేయకూడదు, తిప్పి కొట్టకూడదు. బాబా అంటారు మహాన్ ఆత్మలు అనేసరికి మీరు ఒకవైపు నుంచి మీ బుద్ధి, వీళ్ళెక్కడ మహాన్ ఆత్మలు, నిన్నే గొడవ పడుతూ ఉన్నారు కదా అని అలా అనిపించకూడదు మీకు, దాన్ని స్వీకరించాలి. స్వమానంతో మన నిద్రిస్తున్న శక్తులు, దాగి ఉన్న పవిత్రత అనేది జాగృతి అవుతుంది. నేను మహాన్ ఆత్మని అభ్యాసం చేసేసరికి లోపల మరి నిద్రించిన ఆ యొక్క దేవ కులం యొక్క సంస్కారాలు బయటికి వస్తాయి. అందరికీ తెలుసు మనం ఎంత సమయం దేవతలుగా ఉన్నాం, 2500 సంవత్సరాలు ఉన్నామా లేదా? మాతలు ఎవరు కూర్చున్నా దేవతలు చేతులెత్తి? తక్కువ మంది ఉన్నారు. 2500 సంవత్సరాలు దేవతలుగా లేరా మీరు? ఎవరెవరు 2 యుగాల వరకు దేవకులంలో ఉన్నా చేతులెత్తండి మాతలు కొంచెం. అయితే సంస్కృతాన్ని మనుషులు దేవ భాష అంటారు, అది స్పష్టమే కదా. మరి దేవతలు ఉన్నారు కాబట్టి కదా వాళ్ళ భాష ఉంది అంటారు. స్వమానాన్ని రోజు చాలా సుందరమైన విధానంతో అభ్యాసం చేద్దాం. ఎలా చేద్దాము? ఇప్పుడు పూర్తిగా శాంతంగా అయిపో, మిమ్మల్ని మీరు ఆకాశం పైన సూక్ష్మ లోకంలో ఉన్నట్టు అనుభవం చేసుకోండి. బాప్దాదా ఎదురుగా ఉన్నారు, మస్తకంలో మహాజ్యోతి మెరుస్తూ ఉంది. బాబా తన వరదాని హస్తాన్ని నా శిరస్సు పైన పెట్టారు, మరి గుర్తు చేయించారు, పిల్లలు మీరు సాధారణమైన వారు కాదు, చాలా మహాన్ ఆత్మలు. క్లియర్ గా మీరు చూడాలి, ఎదురుగా బాబా ఉన్నారు, మరీ గుర్తు చేస్తున్నారు. ఓ ఆత్మ, నేను నీకు నా శక్తులన్నీ ఇచ్చేసాను, నువ్వు మాస్టర్ సర్వశక్తివంతుడవు, శివశక్తివి. ఎవరి మందిరంలో పూజ అవుతుందో అదే నువ్వు. బాబా నువ్వు విఘ్న వినాశకుడవి అని వరదానం ఇచ్చేశారు. ఎక్కడికి నువ్వు వెళ్ళినా, ఎక్కడ నీ దృష్టి పడినా అక్కడ విఘ్నాలు వినాశనం అయిపోతాయి. పిల్లలు మీరు విజయ రత్నాలు, నువ్వు విజయమాలలో ఎటువంటి మణి అంటే ఆ మణి స్మరణ చేయటంతో భక్తుల యొక్క సమస్యలన్నీ పోతాయి. నువ్వు సంపూర్ణ ప్రకృతికి యజమానివి, పవిత్రత యొక్క దేవత. ఎలా అయితే దాహంతో ఉన్న మనుషులు నీళ్ళ కోసం వేచి ఉంటారో, అలా ఈ సంపూర్ణ పరిప్రకృతి ఈ యొక్క పవిత్రత కోసం వేచి ఉన్నారు. నువ్వు అన్ని ధర్మాలకి పూర్వీకుడవు. కల్పవృక్షం యొక్క పేర్ల దగ్గర ఉన్నారు. ఈ ప్రపంచానికే వెలుగు బాబా యొక్క హృదయ సింహాసన అధికారి. నువ్వు సాధారణమైన వాడివి కావు, చాలా మహాన్ ఆత్మ బాబా దృష్టి ఇస్తూ ఉన్నారు. యోగం కోసం నాలుగు స్తంభాలు మనం తయారు చేసుకోవాలి. ఎవరైతే మంచి యోగి కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ నాలుగు స్తంభాలు కూడా పెట్టుకోవాలి. మొదటి పిల్లర్ స్తంభము జ్ఞానం యొక్క బలం. కేవలం జ్ఞానం కాదు, జ్ఞానం యొక్క బలం. రెండో పిల్లర్ స్తంభం స్వమానము. మూడో పిల్లర్ ఆత్మిక దృష్టి. నాలుగో పిల్లర్ నిష్కామ కర్మ, నిష్కామ సేవ. ఈ నాలుగుటి పైన ఎంత అటెన్షన్ పెడితే అంత పవిత్రత ఉంటుంది. యోగం కూడా చాలా సుందరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా స్వయంలో జ్ఞాన బలం నింపుకోవడానికి కనీసం 15 పాయింట్స్ జ్ఞానంకి సంబంధించిన నోట్ చేసుకోవాలి. ఎటువంటి పాయింట్స్ అంటే వాటిని గుర్తు చేసుకుంటూనే మనసు శాంతంగా అయిపోవాలి, స్థితి స్థిరంగా అయిపోవాలి. ఉదాహరణ కోసం బాబా అన్నారు, మనసు యొక్క మొత్తం బరువు నాకిచ్చేయండి. మంచి సుందరమైన విషయం ఏం చెప్పారంటే, ఏ తండ్రి అయితే మొత్తం ప్రపంచం యొక్క బరువు ఎత్తుతున్నారు, ఏంటి పిల్లల బరువుని ఆయన తీసుకోలేరా? ఒక చిన్న డైరీ తీసుకొని అందులో ఒక పేజీలో ఒక పాయింట్ రాసుకోండి. ఆ పాయింట్ ఈ పాయింట్ చదువుతూనే మన స్థితి ఎలా ఉంటుంది. ఇంకో పాయింట్ ఏంటంటే, బాబా ఎదురుగా ఉన్నారు అంటున్నారు, డోంట్ వరీ, నువ్వేం చింత చేయకు, నేనున్నాను కదా. 1000 సూర్యులు అంటే 1000 సూర్యులతో సమానంగా ఆ శక్తి ఛత్ర ఛాయతో మనకి కప్పి ఉన్నారు, కాబట్టి చింత చేయొద్దు. ఇంకొక పాయింట్ ఏంటంటే, బాబా అన్నారు, మీరు సాక్షి స్థితి యొక్క సీట్ పైన కూర్చున్నట్లయితే మొత్తం సమస్యలన్నీ ఆ సీట్ కిందకు వెళ్ళిపోయి అణిగిపోతాయి, సమాప్తమైపోతాయి. ఇటువంటి పాయింట్లు కనీసం 16 పాయింట్లు మీ దగ్గర మంచి పాయింట్స్ ఎంచుకుని రాసుకోండి. డైరీ నింపొద్దు, ఒక పేజీకి ఒక పాయింట్ తీసుకోండి. ఇదే జ్ఞానం యొక్క బలం. జ్ఞాన బలం అంటే ఆ జ్ఞానం యొక్క పాయింట్ గుర్తు చేసుకోగానే మనసు శాంతంగా అయిపోతాం. చేస్తారా ఇది? అందరూ చేయాలి. ఎందుకంటే వినాశన టైంలో యోగ బలంతో పాటు ఈ జ్ఞాన బలం కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. ఎవరైతే సాక్షి దృష్టిగా ఉంటారో వాళ్ళే యోగి అవుతారు. ఒక పాయింట్ బాబా చెప్పారు, ఎలా అయితే నేను పైన ఉండి మొత్తం ప్రపంచం యొక్క ఆటని సాక్షిగా చూస్తాను, అలా మీరు కూడా చూడండి, అప్పుడు అన్ని కూడా సమస్యలు అన్ని కూడా సమాప్తం అయిపోతాయి. ఆయన కూర్చున్నారు, బాబా మరి మీరు మరి మొత్తం చూస్తున్నారు, ప్రపంచాన్ని, యజ్ఞాన్ని కూడా చూస్తున్నారు. సంసారంలో అంత కరెక్ట్ గా ఉందా? ప్రపంచంలో ఏమైనా అసలు ఏమీ సరిగా లేదా? పూర్తిగా సరిగా ఉందా లేదా? ప్రపంచంలో ఏదైతే అవుతుందో అది పైనుంచి మీరు చూస్తే ఏది కరెక్ట్ గానే లేదు. కానీ బాబా యొక్క మహావాక్యాల ప్రకారం చూస్తే వినండి, ఈ ప్రపంచంలో ఏదైతే అవుతుందో అదే సత్యము, అదే కావాలి. కాబట్టి మీరు ప్రపంచంలో అన్ని చూసి ఏంటి ఇలా అయిపోయింది, ప్రపంచం పాడైపోయింది అని ఇలా అనుకోవాలా? లేకపోతే బాబా చెప్పినట్టు ఏదైతే జరుగుతుందో అదే సత్యము, అదే జరగాలి అనుకోవాలా? లండన్ లో ఒక మర్డర్ హత్య కేసులో ఒక సన్యాసిని అరెస్ట్ చేసేసారు, జైల్లో వేసేసారు. 22 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చింది, సన్యాసిని దోషి అని, ఆయన జైలు నుంచి విడిపించండి అని. ఆయన అన్నాడు, 22 ఏళ్ళు ఎలాగో జైల్లో గడిచిపోయింది, ఇంకో 5 ఏళ్ళు ఇక్కడ గడిచిపోని హాయిగా జైల్లో హ్యాపీగా ఉంటున్నాను, బయట అయితే మళ్ళీ అడుక్కొని తినాలి, ఎందుకు ఇక్కడే ఉంటే అయిపోతుంది అని. న్యూస్ వాళ్ళు వచ్చారు, అడిగారు, మరి దీనిపైన మీ యొక్క రియాక్షన్ ఏంటి? ఆయన అన్నాడంట, అంటే న్యూస్ రిపోర్టర్స్ వచ్చి ఆయన అడిగారంట, మీరు దీనిపైన ఎలాగా స్పందిస్తున్నారు? అంటే నాకు తెలుసు నేను ఏమి హత్య చేయలేదు, మరి నేను నిర్దోషిని అని. కాకపోతే ఈ విషయం అయితే సత్యం, ముందు జన్మలో నేను ఎవరినో చంపుంటాను, తప్పించుకుని ఉంటాను, ఈ జన్మలో ఈ జైలు శిక్ష అనుభవించాను. వాస్తవానికి మనం ఏదైతే అన్యాయం అనుకుంటామో అన్యాయం ఏమీ జరగట్లేదు, అంతా న్యాయమే జరుగుతుంది. అందుకే భగవంతుడు చాలా చక్కగా చెప్పారు, ఏదైతే జరుగుతుందో అదే సత్యము. ఇంకొకటి నోట్ చేసుకోండి, అదే జరగాలి. స్పీడ్ గా బైక్ నడిపిస్తుంటే అందరూ ఏమనుకుంటారు, ఏదో ఒక రోజు ఈయన చనిపోతాడు అంత ఫాస్ట్ గా నడిపిస్తే అని అనుకుంటారు లేదా? ఆయన గుంపుల్లో కూడా స్పీడ్ గా నడిపిస్తూ ఉంటే అందరు అనుకుంటారు కదా. సో యాక్సిడెంట్ అయిన తర్వాత ఏమనుకుంటారు, ఇదే అవ్వాల్సింది మేము అనుకున్నాము, ఇంత ఫాస్ట్ గా నడిపించాడు. ప్రపంచంలో చాలా పాపం పెరుగుతుంది, ఎందుకంటే మనుషుల్లో చాలా వికారాలు పెరిగిపోయాయి. వికారాలు పెరిగిపోయినప్పుడు పాపం అవ్వాల్సిందే, అలా కాకూడదు అంటే ఉండదు కదా. రెండోది సాక్షి స్థితికి సంబంధించి, ఈ ప్రపంచంలో వాళ్ళందరూ ఎవరి పాత్రని వాళ్ళు అభినయిస్తున్నారు, కాబట్టి ఇందులో ఎవరి తప్పు ఏమీ లేదు. ఇష్టమైన సాక్షి స్థితి, మీ పిల్లల్ని, పరివారాన్ని, మరి బయట ఉన్న రిలేటివ్స్ ని అందరినీ చూస్తే రెండు పాయింట్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మనసు శాంతంగా ఉంటుంది. అయితే బాబా ఏదైతే చెప్పారు, నేను ఎలా అయితే పైనుంచి వెళ్ళను చూస్తానో సాక్షి స్థితిలో, అలాగే మీరు చూడండి అని. దాంతో పాటు చూడటమే కాకుండా వాళ్ళకి శక్తిని ఇవ్వాలి, సకాష్ ఇవ్వాలి. రెండో పాయింట్ జ్వాలాముఖి కోసము, ధ్యాన సూర్యుడు బాబా పైనుంచి ఇక్కడ వచ్చేసారు, ఆ కిరణాలు అలా మన మీద పడుతున్నాయి. సో ఆ యొక్క అనుభవాన్ని చేసుకోవడం, ఇది కూడా చాలా పవర్ఫుల్ అనుభవం. 5 నిమిషాలు వెళ్దాం. నేను మెరుస్తున్న మణి మాస్టర్ జ్ఞాన సూర్యం, మిమ్మల్ని మీరు తక్కువగా చూడకుండా మాస్టర్ జ్ఞాన సూర్యుణ్ణి. పరంధామంలో జ్ఞాన సూర్యుడు శివబాబా, జ్ఞాన సూర్యుడు నెమ్మది నెమ్మదిగా కిందకొస్తున్నారు. మన కళ్ళ ఎదురుగా వచ్చేసారు, మరి ఆయన కిరణాలు నా పైన పడుతున్నాయి. Thank you.